ಅಯೋಧ್ಯಾನಾಮಂತಸ್ತಿ ಮಿರಮಿಹಿರದ್ದೀಪನಗರಿ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಂದಸ್ರುತಿಚರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಗಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಶ್ಚ ಭವತಿ ಹ್ರೀಂಕಾರಾಸನಗರ್ಭಿತಾನಲಸಿಖಾಂ ಸೌಹ್ಲೀಂ ಕಳಾಂ ಬಿಭ್ರತೀಂ ಸವರ್ಣಾಂ ವರಧಾರಿಣೀಂ ವರಸುಧಾಧೌತಾಂ ತ್ರಿನೇತ್ರೋಜ್ಜಲಾಂ ವಂದೇ ಪುಸ್ತಕಪಾಶಮಂಕುಶಧರಾಂ ಸ್ರಗ್ಭೂಷಿತಾಂ ಉಜ್ಜಲಾಂ ತ್ವಾಂ ಗೌರೀಂ ತ್ರಿಪುರಾಂ ಪರಾತ್ಪರಕಳಾಂ ಶ್ರೀಚಕ್ರಸಂಚಾರಿಣೀಂ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್ ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಸೃಷ್ಟೌ ಯಾ ಸರ್ಗರೂಪ ಜಗದವನ ವಿಧೋ ವಾ ಪಾಲಿನೀಯ ಚ ರೌದ್ರೀ ಸಂಹಾರೇ ಚಾಪಿ ಯಸ್ಯ ಜಗದಿದಮಖಿಲಂ ಕ್ರೀಡನಂ ಯಾ ಪರಾಖ್ಯ ಪಶ್ಯಂತಿ ಮಧ್ಯಮಾಥೋ ತದನು ಭಗವತಿ ವೈಖರಿ ವರ್ಣರೂಪ ಸಾಸ್ಮದ್ವಾಚಂ ಪ್ರಸನ್ನ ವಿಧಿ ಹರಿಗಿರಿಶಾರಾಧಿತಾಲಂಕರೋತು. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ ಶ್ರೀಮಾತೃಗುರುಭ್ಯಾಂ ಸಭಾಯೈ ಚ ನಮಃ. ನನ್ನ ಟ್ರೋತ್ ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋ ಈ ಭಂಡಾಸುರುಡಿ ಯೊಕ್ಕ ಸೇನಾಧಿಪತಿ ಕುಟಿಲಾಕ್ಷುಡು ಮಹಾರಾಜಿನ ಆ ಭಂಡಾಸುರುಡಿ ಯೊಕ್ಕ ಆಜ್ಞಪುಚ್ಚುಕೊನಿ ಧರ್ಮದುಡು ಅನ್ನ ಪೇರು ಕಲಿಗಿನಟುವಂಟಿ ವಾಣ್ಣಿ 10 ಅಕ್ಷೌಹಿಣಿಯರ ಸೈನ್ಯಂತೋ ಜಗನ್ಮಾತ ಶ್ರೀ ಲಲಿತಾ ಪರಾಭಟ್ಟಾರಿಕ ಮೇಲೆ ಯುದ್ಧಾನಿಕ ಉಸಿಗೊಲಿಪಾಡು. ಈ ರೋಜು ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋ ತರುವಾಯಿ ಘಟ್ಟನ್ ಚೆಪ್ಪುಕುಂದಾ. ధర్మధుడనేవాణ్ణి 10 అక్షౌహిణిగల సైన్యంతో పాటు అమ్మవారి మీద యుద్ధానికి పంపి అక్కడితో ఆక్కుండా ప్రాకారాన్ని ముందు రక్షించుకోవాలి గనక కోటని చాలా జాగ్రత్త కాపాడాలనే ఉద్దేశ్యం కలిగిన వాడు. తూర్పు దిక్కున 10 అక్షౌహిణిలతో గుర్రపు సైన్యాన్ని కాపలాపెట్టాడు. పడమటి దిక్కున మరో 10 అక్షౌహిణిల సైన్యంతో మంచి బలశాలులైనటువంటి కాలినడకన వెళ్ళే తాటి చెట్టంత పొడవు ఉండే రాక్షసుల్ని కాపలాపెట్టాడు. అలాగే దక్షిణ ద్వారం దగ్గర తాళగ్రీవుడు అనే రాక్షసుణ్ణి 10 అక్షౌహిణీల సైన్యంతో కాపలా పెట్టాడు. ఉత్తర ద్వారం దగ్గర తాళకేతువు అని పేరు కలిగినటువంటి మరొక రాక్షసుణ్ణి 10 అక్షౌహిణీల సైన్యంతో కాపలా పెట్టాడు. పుర మధ్య భాగంలో మూలబలాన్ని కాపలాగా పెట్టాడు. మొత్తం కోట చుట్టూత గుండ్రంగ వృత్తాకారంలో మరో 10 అక్షౌహిణీల సైన్యాన్ని నిలబెట్టాడు. ఈ విధంగా మొత్తం మీద 60 అక్షౌహిణిల సైన్యం, అంటే 4 దిక్కుల్లో 4 పదులు 40, మధ్యలో 10, మిగతా చుట్టూత భాగంలో 10 చొప్పున 60 అక్షౌహిణిల సైన్యం పురరక్షణం కోసం నిలబెట్టాడు. స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మహారాజా భండాసుర, దేవ త్వదాజ్ఞయా దత్తం సైన్యం నగర రక్షణే. మహారాజా, నీ ఆజ్ఞ ప్రకారంగా నగర రక్షణ కోసం గొప్ప సైన్యాన్ని నిలబెట్టాను. ధర్మధుడు అనేవాడు లలితాదేవి మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు 10 అక్షౌహిణీల సైన్యంతో. నేను దూతని మీకు ఒక సేవకుణ్ణి, మీకు ఒక అన్ని రకాలుగా ఆజ్ఞని పాలించేవాణ్ణి, సామాన్యుణ్ణి. అయినప్పటికీ నా అనుజ్ఞ పుచ్చుకుని వెళ్ళిన సైన్యం చేతిలో సామాన్యుడైన నా వల్లే లలితాదేవి పారిపోగలదు, ఓడిపోతుంది. ఇంకా మిగతా సైన్యం అంతా యుద్ధానికి వెడితే ఆవిడ సంగతి చెప్పాలా? మీ సేవకులు హీనాతిహీనుడి, నేను సామాన్యుణ్ణి, నేనే లోకం మొత్తాన్ని నాశనం చేయగలిగిన బలపరాక్రమం కలిగిన వాణ్ణి. ఇక మిగతా రాజులంతా కలిస్తే, మిగతా సైన్యం అంతా కలిస్తే ఆవిడ్ని నిమిషమాత్రంలో చల్లా చెదర చేయగలుగుతాం. అలాగే కొంతమందిని పురరక్షణం కోసం నిలబెట్టాను, కాబట్టి మీరు నిశ్చింతగా మూల కూర్చోండి. ఈ నగరం గురించి కానీ ఆ వచ్చిన శక్తి సైన్యం గురించి కానీ మీరేం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇత్యుక్త్వా భండ దైత్యేంద్రం కుటిలాక్షో అతిగర్వితః. ఈ విధంగా అతిగర్వితుడైన కుటిలాక్షుడు భండాసురుడితో కర్రంగా పలికాడు. తాను పంపిన దుర్మధుడు అనేవాడు 10,000 అక్షోహిణీల సైన్యంతో జగన్మాతను జయించగలడు అని అతను తన మనస్సులో అనుకున్నాడు. తన యొక్క మద్దతుదారులతో పాటు ఆ సేనాధిపతి యుద్ధానికి సంబంధించిన ఒక శాల ఉన్నది అట నగరంలో, ఇక్కడి నుంచే సైన్యాన్ని పంపుతారు. సైన్యంలోకి వెళ్ళిన వాళ్ళకి ఏదైనా జరిగితే ఇక్కడికి వచ్చి వార్తలు అందిస్తూ ఉంటారు. అటువంటి సైన్యశాల దగ్గరకు వెళ్ళి కూర్చున్నట్ట. అయితే ఈ దుర్మధుడు అనేవాడు సరాసరి యుద్ధంలోకి వెళ్ళిపోలేదు. దూతస్తు ప్రేషిత పూర్వం కుటిలాక్షేణ దానవగా, ఈ కుటిలాక్షుని చేత పంపించబడిన ఒక దూతను తీసుకుని వెళ్ళాడు అతను. ఆ దూతని పంపించాడు జగన్మాత దగ్గరికి. ఆ దూత ఆ భండాసురుడి దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నవాడు, చాలా తెలివైనవాడు, బలపరాక్రమాలు కూడా కలిగినవాడు, ఎలా మాట్లాడాలి అనే విషయంలో ఆరితేరినవాడు. వాడు ముందుగా ఈ దుర్మధుడు యుద్ధానికి వెళ్ళడానికి ముందుగానే అమ్మవారి సైన్యం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ చూసినా అశ్వ సైన్యం, రథ సైన్యం, గజ సైన్యం, వరాహ సైన్యం, శక్తులన్నీ రకరకాల ఆయుధాలతో విచిత్రాకారాలతో ఉన్నాయి. వాళ్ళ జెండాలన్నీ రెపరెపలాడిపోతూ ఉన్నాయి. అవి చూచి వేలాది భటులతో ఉన్నటువంటి ఆ సైన్యాన్ని చూసి వీడు కొంచెం లోపల కాపరా పుట్టిందట ముందు. ఓయ్ బాబు, ఇటువంటి సైన్యం నేను ఎంత పూర్వం చూడలేదు, దేవతలతో యుద్ధం చేశాం, ఇంకా అనేక రకాలైన వాళ్ళతో యుద్ధం చేశాం, కానీ ఈ స్త్రీ సైన్యం చాలా భయంకరంగా ఉన్నది, కొంతమందికే చూస్తూ ఉంటే గుండెలు బేజారెత్తుతున్నాయి అని కొంచెం జడిసినప్పటికీ బెదిరించాలి. తాను దూతగా వెళ్ళాడు అందుకని ముందుగా శక్తులకు చెప్పి భండాసురుడి యొక్క దూతను నేను అని కౌరు పెట్టాడు. ఆ శక్తులు సంపత్కరి అనే దేవత దగ్గరికి తీసుకెళ్ళాయి. ఆ గజ సైన్యానికి అధిపతిని ఆవిడ. సంపత్కరి అంటే సంపదలను కరయోతీతి కరి అనమాట, కలిగిస్తుంది అని. శుభంకరి అంటే ఏంటి, అక్కడ శుభమును కలిగించేది అని. ఎందుకంటే ఒకళ్ళు సంపత్కరి అంటే కరి అనే శబ్దం చివరుంది కాబట్టి ఏనుగు అని అర్థం చెబుతున్నారు పెద్దలు. ఏనుగని మాత్రం కాదు, సంపత్కరి అంటే సంపదలను కలిగించేది, శ్రీకరి శ్రీ అంటే ఐశ్వర్యం కలిగించేది, శుభంకరి శుభం కలిగించేది, అలాగే శాంకరి శం అంటే సుఖం, సుఖమును కలిగించేది అని అర్థం. కలిగించేవాణ్ణి స్త్రీ అయితే కరి అని, పుల్లింగం అయితే కరుడు అని అంటాం అన్నమాట అది. అలాగే ఈ సంపత్కరి అంటే సంపదలను ప్రసాదించేది కలిగించేది. అటువంటి సంపత్కరి అనే దేవత దగ్గరికి ఈ దూతను తీసుకెళ్లారట. ఈ దూత వెళ్ళాడు, వెళ్ళి సంస్కారం కలిగిన వాడు వాడు కూడా కాబట్టి రెండు చేతులు జోడించి ముందు నమస్కారం చేశాడు. అమ్మా, నేను భండాసురుడి దగ్గర పనిచేసే దూతని, అతని సేనాధిపతి కుటిలాక్షుడు మీ దగ్గరికి పంపించాడు. ఆ కుటిలాక్షుడు చెప్పిన వార్త మీకు చెబుదామని వచ్చా. ఆయన ఏమన్నాడో ఆ మాటలే చెబుతాను, ఇందులో నేనేం కల్పించి చెప్పేది లేదు, యథాతథంగా మా కుటిలాక్ష సేనాధిపతి వాక్కులు మీకు విన్నవిస్తున్నా. మా మహారాజు అయినటువంటి భండాసురుడు, సేనాధిపతి కుటిలాక్షుడు మీ క్షేమం అడిగారు ముందుగా. ఆ తరువాత భండాసురుడి యొక్క పరాక్రమం గురించి మా సేనాధిపతి చెప్పమన్నాడు చెబుతున్నా. భండాసురుడు అంటే మహాశక్తివంతుడు, శతరుద్రియాన్ని జపించాడు, శివుడి వల్ల వరం పొందాడు, బ్రహ్మాది దేవతలందరూ అనేక రకాలైన వరాలు ప్రసాదించారు. ఈ వరాలతో అహంకరించి గర్వించి బలిష్ఠుడై ఉన్నాడు అతడు. అతడు యుద్ధంలో నారి సారిస్తే ఆ అల్లెత్రాటి శబ్దానికి పిడుగులు పెడతాయి. ఇంద్రాది దేవతల్ని జయించాడు ఆయన. అంతేనా, ఒకప్పుడు స్వరసిద్ధ సాధ్య కిన్నర జాతులు వాళ్ళు పేరు లేకుండా చేశాడు, ముల్లోకాలు ఆక్రమించుకున్నాడు, జాలిపడి ఇంద్రుడిని మాత్రం అతని సింహాసనం అతనికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం శోణిత పురాణ దైత్యులు జడుస్తారు, దేవతలే భయపడతారు, ఇక మిగతా వాళ్ళ సంగతి చెప్పనేక్కర్లా. అటువంటిది స్త్రీలు మీరందరూ కలిసి శక్తులు మరి విర్రవీగుతూ యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో ఓడిపోతారు అనవసరంగా. పైగా సుకుమార శరీరుడు మీరు, బాణాలు తగిలితే గుచ్చుకుంటే ఆ దెబ్బలు తట్టుకోలేరు. ఎందుకు వచ్చింది యుద్ధం మాని సంధి చేసుకోండి. మా భండాసురుడు మహాసౌందర్యం కూడా కలిగిన రాజు, అతనితో యుద్ధం చేయడం మానేసి నెయ్యం పోనమని మీ అమ్మవారికి చెప్పండి అని చెప్పగానే ఆ సంపత్కరి పక్కున నవ్విందట. మూర్ఖుడా, మా జగన్మాత లలితాదేవికి గజ సైన్యానికి అధిపతిని నేను, ఆ పక్కనున్న ఆవిడున్నది అశ్వారూఢ గుర్రాల దళాలకు అధిపతిని ఆవిడ, మరో పక్కన వరాహ సైన్యం. అమ్మవారి దాకా అక్కర్లా, మా సైనికుల్లో కొంతమందిని పంపితే చాలు, మీరంతా ఇక నామరూపాలు లేకుండా పోతారు. మీరు ఎందరో దేవతలను జయించామని గప్పాలు కొడుతున్నారు, కానీ వచ్చినవిడ దేవతా జాతికి చెందినది కాదు. అటువంటి దేవతలు ఎందరినో కొన గోడలో నుంచి సృష్టించింది ఆవిడ. ఆవిడ వెంట్రుక యొక్క తల వెంట్రుక చివరి భాగం నుంచి కొన్ని లక్షల రాక్షసుల్ని భండాసురుల్ని సృష్టించగలదు. అటువంటి జగన్మాతతో యుద్ధం అనవసరమని పాతాళానికి పొమ్మని భండాసురుడికి వెళ్ళి నచ్చ చెప్పు. అహంకారంతో విర్రవీగుతున్నాడు పశుస్వరూపుడు, పశుప్రాయుడు, మూర్ఖుడు, విజ్ఞానం లేదు వాడికి. అంచేత చెప్పే మాట వినిపించుకోడు భండాసురుడు. అయినా మా అమ్మ ఆజ్ఞగా చెప్పు, పాతాళానికి పొమ్మను, ఈ భూలోకం వదిలేయమను, బతికి బట్టగట్టాలని ఉంటే. కాదు, మాకు చావే ఇష్టం అనుకుంటారా, యుద్ధానికే సిద్ధం కండి, మీ ఇష్టం అని తీవ్రంగా హెచ్చరించగానే వాడు ఇంకెక్కడుంటే వీళ్ళు తంతారేమో లేనిపోను కూడా, ముందు మనం తింటామని భయపడి వెనక్కి తిరిగాట. తిరిగి వెళ్ళి దుర్మధుడికి ఈ విషయం చెప్పాడు. దుర్మధుడు అన్నాడు, సేనాధిపతి కుటిలాక్షుడికి చెప్పు అని. అక్కడ నుంచి వాడు వెళ్ళి కుటిలాక్షుడికి చెప్పాట. కుటిలాక్షుడు అన్నాడు, ఇది మహారాజు గారి దగ్గర వెళ్ళకూడదు, ఇలాంటి వార్తలు ఆయన బాధపడతాడు, మన వాడిని పంపాంగా. వాడు వెళ్ళి ఆమెను భంజిస్తాడు, అప్పుడు తెలుస్తుంది ఎందుకురా హాయిగా ఇంట్లో కూర్చుని మల్లె పువ్వులు దండలు చేసుకోక వంటలు చేసుకోక యుద్ధానికి వచ్చామని అమ్మవారు భయపడాలి, మనవాడు విడుతున్నాడులే అన్నట. ఈలోపు కృత్వా కిలకిలారావం భటాస్తత్రం సహస్రశః దోధూయమానైహి రాశిభిః నిపేతు శక్తి సైనికైః. భండాసురుడి యొక్క సైన్యం దుర్మధుడనేవాడి యొక్క అధీనంలో బయలుదేరింది 10 అక్షౌహిణీల సైన్యం. ఈ సైన్యం యుద్ధానికి గడుతూ ఉంటే అక్కడ లలితాదేవి యొక్క సైనికులు, శక్తి సైనికులు ఏం చేశారట, కత్తులు తీసి ఒక్కసారి ఇలాగా పదును పెట్టి డాళ్ళు మీద కొట్టి శబ్దం చేశారట. శబ్దానికి అలా అలవలుగా బయలుదేరి కంపాలు పుట్టాయి. రాక్షస సైన్యం ఏమిటి వచ్చే శబ్దం, కత్తులు రివు రివ్వమంటున్న శబ్దం. శబ్దమే ఎంత భయంకరంగా ఉంటే వీళ్ళతో కత్తి కత్తి కలిపితే ఇంకెంత యుద్ధం ఉంటుందో అని కొంచెం జరిశారట వాళ్ళల్లో ఉన్నవాడు. శక్తులన్నీ ఉద్దండమైన బలం కలిగినవి, వేగం కలిగినవి. ఆ శక్తుల దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే కత్తి తిప్పుతూ ఉంటే అక్కడ కత్తి ఉన్నట్టు కనపడడం లేదట, అసలు అంత వేగంగా తిప్పుతున్నారట. పైనుంచి కిందకి కిరణములు రాకుండా తిప్పుతున్నారట కత్తులు, అంతటి వేగంతో వాళ్ళు ఆయుధాలు నడుపుతూ ఉన్నారు. దేదీప్యమాన శస్త్రాభాహ సమయుధ్యంత దానవై శక్తీనాం దానవానాంచ సంశోభిత గజ జగత్రయ. అప్పుడు ఈ దుర్మధుడు ప్రోత్సాహపరచగా 10 అక్షౌహిణీల సైన్యము కూడా అమాంతంగా వచ్చి ఈ శక్తి సైనికులతో తలపడ్డారట. ఇటు లలితాదేవి సైనికులకు రాక్షస సైన్యానికి మధ్యలో ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. ఈ యుద్ధానికి ముల్లోకాలు గతగతలాడాయి, మహావేగం, రథాలు నడుస్తున్నాయి, గుర్రాలు పరిగెడుతూ ఉన్నాయి, ఏనుగులు దద్దరిల్లుతున్నాయి, కత్తులు ఖనిల్లుమంటున్నాయి, బాణాలు ఢీకుంటున్నాయి, గదాదండాలతో కొంతమంది యుద్ధం చేస్తున్నారు. దాంతో భూమి దుమ్ము లేచిపోతూ ఉన్నదట. ఈ గుర్రాల పరిగెత్తడం వల్ల అయితేనేమి, వాటి వల్ల అయితేనేమి, భూమి మీద నుంచి ధూళి లేస్తూ ఉన్నది. ఈ ధూళి ఆకాశం అంతా ఆవరించిందట. ఎప్పుడైతే దుమ్ము లేచిందో పైనుంచి సూర్యకిరణాలు కిందకి రావడం ఆగిపోయాయి. తద్వారా మొత్తం నేలంతా చీకటిమయమైపోయింది, ఒక్కటి కూడా కిరణం రావడం లేదు కిందకి. ఇంతలో మళ్ళీ బాణాల యొక్క ఘాతాలతో మొత్తం దుమ్ము అణిగిపోతూ ఉన్నది. తాం ఆపతంతం ఆలోక్య దశ అక్షౌహిణికావృతం సంపత్సరస్వతి క్రోధాదపిద్రావసంగరే. రాక్షస సైన్యం 10 అక్షౌహిణీలు ఎప్పుడైతే ముందుకు తూలి వస్తూ ఉన్నాయో ఒక్కసారి ఈ సంపత్కరి అనే దేవత కోపంతో ఏనుగుల దండుని విడిచిపెట్టిందిట. ఆ దంతులు మదపుటేనుగులు కోరలతో బయలుదేరి ఒక్కొక్క రాక్షసుని పొడిచి కింద భారవేసి తొండంతో చుట్టి విసిరేస్తూ ఉంటే ఈ పైకి వెళ్ళినటువంటి రాక్షసుడు ఏమైపోయాడో కూడా తెలియడం లేదట. పైన శూన్య ప్రదేశం అని ఉన్నది, అంటే సూర్యుడికి చంద్రుడికి సమానమైన ఆకర్షణ శక్తి ఉండే ప్రదేశం. ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఇక కిందకి రాలకుండా ఏనుగుల యొక్క దెబ్బకి ఆ రాక్షసులు పైనే ఉండిపోతున్నారట. అన్యోన్యతుములే యుద్ధే జాతే కిలకిలారవే ధూళీషు ధూయమానాసు తాడ్యమానాసు భేరిషు. మధ్య మధ్యలో మృదంగ శబ్దాలు మోగించుకుంటూ ఈ రాక్షస సైన్యం యుద్ధానికి సిద్ధమై వస్తూ ఉంటే శక్తి సైన్యం తలపడితే ఆ సమయంలో పెద్ద పెద్ద కత్తులు ఢీకున్నాయి, గదలు ఢీకున్నాయి, బాణాలు రాక్షసులు విడిచిపెట్టే బాణాలను శక్తి సైనికులు మధ్యలోనే విరగొట్టేస్తూ ఉన్నారట. కొంతమంది బాణాలు విడిచిపెడుతూ ఉంటే ఆ బాణాల వేగాలకి రథాల మీద ఉండే చెండాకర్రలు విరిగిపోతూ ఉన్నాయి. రాక్షసుల యొక్క చేతులు విరిగాయి, శక్తి సైనికులకు కూడా కాళ్ళు విరిగాయి. అంతేనా, పైన ఉండేటటువంటి ధ్వజాలు విరిగిపోతున్నాయి, రథాలు కూలిపోతూ ఉన్నాయి. అతి భయంకరమైన ఆ యుద్ధంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నదట. ఆ రక్తం ఒక పెద్ద ఏరులో ప్రవహిస్తుంది, అందులో కాళ్ళు తగిలినటువంటివి చేపల్లో కొట్టుకుపోతున్నాయట. ఈ తలలు జుట్టుతో పాటు నాచుల్లో ఉన్నాయట. వీపులు కొట్టుకుపోతున్నటువంటివి తాబేటి యొక్క చెప్పల్లాగా కనిపిస్తున్నాయట. ఈ విధంగా భయంకరమైన రక్తపు టేర్లు ప్రవహిస్తూ ఉంటే అందులో కొట్టుకుపోతున్నారు రాక్షసుల యొక్క సైనికుల శవాలు. అతి భయంకరమైన యుద్ధంలో కళ్ళు ఎరిపెక్కిపోయి చేతులు తెగిపోయినప్పటికీ లెక్క చేయకుండా ముందుకు దూకుతున్నారు కొంతమంది. కాళ్ళు తెగినా అబ్బే అవి మన కాళ్ళు కావనుకుంటున్నారట వెళ్ళిపోతున్నారట. మనం కాలికి దెబ్బ తగిలితే కట్టు కట్టించుకుంటున్నాం, వాళ్ళకి అసలు కాళ్ళు తెగినా కళ్ళు తెగిపోయినా చేతులు పూడి విరిగిపోయినా సరే లెక్క లేకుండా యుద్ధానికి పోతున్నారట. తలలు తెగిపోయిన కొంతమంది ఈ తల చేత్తో పట్టుకునే వీరావేశంతో కొంత సేపు యుద్ధం చేసి పోరాడి అప్పుడు కూలిపోతున్నాయి మండారు. మరికొంతమంది ఈ ప్రాణం పోతేనే దివ్య శరీరాలు ధరించి వీర స్వర్గాన్ని అలంకరించైనా మళ్ళీ అమ్మవారితో యుద్ధం చేస్తూ ఉంటున్నారట. మరికొంతమంది ఈ దేహంబులు పోయినంతటన ఏమి, ఈ శరీరాలు పోతేనే దివ్య రూపాలు ధరిస్తాం మళ్ళీ యుద్ధానికి వస్తాం పాత పై విడిచిపెట్టమంటున్నారట కొంతమంది. దానవానాం రణతలే నిపేతుర్ముండరాశయః నివహ శక్తీనాం పర్యవారయన్. ఎప్పుడైతే ఈ రాక్షసులు ఎక్కువ మంది చల్లా చెదరై పారిపోతూ ఉన్నారో అటు ఇటు ఈ దుర్మధుడనే రాక్షసుడు వీళ్ళకి నాయకుడు ఆగ్రహించాట. ఓహోహో మన వాళ్ళు ఎక్కువ మంది భగ్నమైపోతున్నారు, బలం పారిపోతుంది, రథాలు విరిగిపోతున్నాయి, గుర్రాలు పాడైపోతున్నాయి, ఏనుగులు కూలిపోతున్నాయని గ్రహించాడు. పారిపోకండి రాక్షసు వీరులారా, మనం ఎటువంటి వాళ్ళం, దేవతల్ని జయించిన వాళ్ళం, ఇవాళ ఈ స్త్రీ సైనికుల్ని చూసి మనం భయపడి పారిపోతామా అని వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పాట. వాళ్ళందరికీ సమాశాస్య నమ్మకం కలిగించాడు. నేనున్నా మీ ముందుకు యుద్ధం చేస్తానన్నట. ఉష్ట్రము అరుక్య సహస దుర్మధోభ్యద్రవచ్చము. ఓ ఒంటినెక్కాడు ఈ దుర్మధుడు, మహావేగంగా ఒంటిని దూలుకుంటూ పెద్ద ఎత్తుగా ఉన్నదట. అటువంటి ఒంటి మీద బయలుదేరుతూ అతను తన సైనికులతో ఇలా అంటున్నాడు. దీర్ఘగ్రీవ సమున్నద్ధ పృష్ఠే నిష్ఠురతోదనః అధిష్ఠితో దుర్మదేన వాహనోష్ట్రస్య చాలసః. దీర్ఘగ్రీవుడు అంటే పొడవైన వెడగలిగినటువంటి వాడు, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు, బ్రహ్మాండమైన మర్రి చెట్టుల్లో ఉన్న భుజాలు కలిగినటువంటి వాడు అటువంటి మహావీరుడైన దుర్మధుడు ఆ ఉష్ట్రవాహనం మీద నిలబడి, ఓ వీరులారా, రాక్షస వీరులారా, యుద్ధంలో జయం పొందితే తద్వారా మన రాజుగారికి పేరు తెచ్చిపెట్టగలుగుతాం, ప్రాణమే పోతే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం, యుద్ధంలో రావడమే మన అదృష్టం అసలు, ఎందుకంటే ఆరయ వివృత స్వర్గద్వారము సూరులకు నాకవం బిందు మహోదారులగు వీరులరిగిరి మీరలు ఈ మార్గమందు మెయ్యగొన్నుటొప్పున్. ఈ యుద్ధం అంటే తెరవబడిన స్వర్గద్వారం, మహావీరులైన వాళ్ళకి యుద్ధం అంటే స్వర్గం ద్వారం తీసినట్టే అన్నమాట. చస్తే ఆ స్వర్గంలో అడుగు పెడతాం లేదా విజయం పొందుతాం. అంతేగాని ఇంటిలో తెగులు గుంటి వాళ్ళే మంచం పట్టి రోగంతో తీసుకు చావడం కంటే వీరులకు శాపం మరొకటి లేదు. సిద్ధపడండి, పౌరుషంతో పరాక్రమించండి, విజృంభించండి, ఈ శక్తి సైన్యాలను తరిమి కొట్టండి అని చెప్పడంతో వాళ్ళందరూ రెట్టించిన ఉత్సాహంతో ఇతను వెంటబడ్డారట. ఆ సమయంలో అతడు పెద్ద ధనుస్సుని తీసుకున్నాడు, టంకారం చేశాడు, పదునైన బాణాలు వందలు వేలు తీశాట. భల్లైహి ఉల్లస ఫలశాలిభిహి, ఆ తీక్షణములైనటువంటి బాణములను ఎక్కుబెట్టి విడిచిపెట్టడం మొదలుపెట్టాట. ఈ సంపత్కరి యొక్క సైన్యం మొత్తం చల్లా చెదరై పారిపోవడం మొదలుపెట్టింది. ఈ మహాభయంకర పరాక్రమం కలిగిన ఇతని బాణాల వేగంతో ఆ సంపత్కరి అనేటటువంటి ఆవిడ ఏనుగుల దొండంతా చావుదెబ్బలు తినేసిందట. ఏనుగులకి దంతాలు ఊడిపోయాయి కొన్నింటికి, తొండములు విరిగిపోయాయి కొంతమంది కొన్ని ఏనుగులకి, కాళ్ళు దెబ్బతిన్నాయి కొన్ని. క్షణకాలంలో స్తంభితేవా భవత్సేనా సంపత్కరి ఆ క్షణంలోనే, ఒక క్షణకాలంలో యుద్ధంలో సంపత్కరి యొక్క సైన్యం అంతా తీక్షణమైన బాణాల దెబ్బలకు గురై అటు ఇటు పారిపోవడం మొదలుపెట్టిందట. అథ క్రోధారుణం చక్షు తథానా సంపదంబిక రణకోలాహల గజం ఆరుఢాయుధ్యతామున. అప్పుడు ఎరుపెక్కిన కళ్ళతో పారిపోకండి పారిపోకండి గది సైనికుల్లారా అని ప్రోత్సాహపరుస్తూ ఈ సంపత్కరి అనే ఆ జగదంబిక రణకోలాహలమని పేరు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కి మహా ఉత్సాహంతో ముందుకు యుద్ధానికి తానే వచ్చిందట. ఆవిడ చేతుల గాజులు గలగలలాడుతూ ఉన్నాయట. మహాకోదండాన్ని ఎక్కుపెట్టింది ఆవిడ, ధనుస్సుకి తాడుని వంచి కట్టిందట. అసలు ఆ ధనుస్సు కొండంత ఉన్నది, ఇది కొండా విల్లు అన్నట్టుగా ఉన్నదట. విల్లు వంచి ఆ తాడు కడుతూ ఉన్నప్పుడే రాక్షసులకి భయం కలిగిందట. ఆ తరువాత ఒక్కసారి ఢింగమని అల్లుతాడు మోగించింది ఆవిడ. అందులో నుంచి వచ్చినటువంటి శబ్దంతో ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఉల్కల కిందకి ఢామని రాలి కింద పడ్డాయట. దదృశే ధనుషశ్చక్రం కేవలం సరధారణి, చేతులు కేవలం అసలు ధనుసు చూపించేసరికే ఈ కొండ లాంటి విల్లును చూసి భయపడ్డారు. ఒక్కొక్కప్పుడు ఆయుధం చూసే భయపడిపోతారట. అలా భయపడ్డారు కొంతమంది రాక్షసులు. అది ఆశ్చర్యకరమైన మహాభయంకరమైనటువంటి ధనుస్సు అది. దాన్ని ఎక్కుపెట్టింది ఆవిడ. శరాహ శంపత్కరి చాపచ్యుతాహ సమదం హరీన్ దుర్మదస్థాశ్చ సమభూద్యుద్ధమద్భుతం. అప్పుడు ఆవిడ బాణములు తీసి విడిచిపెడుతూ ఉంటే అములపదిలో నుంచి మహావేగవంతంగా బాణాలు రావడం మొదలుపెట్టాయి. కొంతమందికి ముక్కులు దిగాయి, కొంతమందికి దిగిపోయి పళ్ళన్నీ రాలిపోవడం మొదలుపెట్టాయి, మరి కొంతమంది కళ్ళు ఊడాయి, కొందరికి కీళ్లు దిగాయి. ఈ విధంగా నిమిషాల్లో రాక్షస సైన్యాన్ని వికలాంగులను తీయడం ప్రారంభించిందట ఆవిడ. దుర్మధుని యొక్క సైన్యానికి ఈ జగదంబ సంపత్కరికి మధ్యలో ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. పరస్పరం ఈ దుర్మధుడు బాణాలు విడిచిపెడుతున్నాడు, ఈ సంపత్కరి అనే ఆవిడ కూడా బాణాలు విడిచిపెడుతున్నాయి. విస్ఫులింగశిలీ ముఖైహి, ఈ బాణములు రెండు ఒకదానికొకటి ఢీకొనేసరికి పెద్ద పెద్ద నిప్పురవ్వలు లేచి పైకి లేవడం మొదలుపెట్టాయి, ఎగిరిపోతున్నాయట. అలా రివ్వున బాణాలు వచ్చి తగిలి మధ్యలో కింద విరిగి కింద పడిపోతూ ఉన్నాయి. ప్రథమం ప్రసృతై బాణై సంపద్దేవి సురద్విషో అంధకార సమభవత్ తిరస్కృన్ మహస్కరం. ఎప్పుడైతే ఇందులో నుంచి విస్ఫులింగాలు ఆకాశ మార్గంలోకి లేస్తూ ఉన్నాయో ఈ మెరుపు తీగల్లాంటి ఈ బాణాలలోంచి వచ్చే కాంతికి సూర్యకిరణాలు తగ్గిపోయాయి, కిందకి రావడం మానేశాయి. ఈ మెరుపులు ఎక్కువైపోయాయట. అమ్మవారు వేసిన ఒక బాణంతో ఈ వీడు వచ్చి ఎక్కువ వచ్చినటువంటి ఉష్ట్రం చావు దెబ్బతిని వెనక్కి తిరిగింది. వాడు వెంటనే ఆ ఒంటిని అతి కష్టమైన వెనక్కి తిప్పాడు, ముందుకు నడన్నాడు. మళ్ళీ ఒంటిని తోలుకుంటూ జగన్మాత మీదకి వచ్చాడు. ఆవిడ వక్షస్థలంలో దిగేలాగా ఐదు బాణములు విడిచిపెట్టాట. వస్తున్న బాణములను చూచింది ఆవిడ. మధ్యలోనే నాలుగు బాణాలతో ఐదు బాణాలను విరగొట్టి పారవేసిందట. తయాధిరూఢ సంశ్రోణ్య రణకోలాహలకరీం పరాక్రమం బహువిధం దనిశయామాస శంకరే. ఏనుగు మీదెక్కి ఈవిడ ముందుకు ఉత్సాహంతగా తోలుకుంటూ బాణాలు విడిచిపెడుతూ ఉంటే ఒంటి మీద అతగాడు వస్తూ యుద్ధం చేస్తూ ఉంటే ఈ యుద్ధం చూడడానికి రెండు గళ్ళు సరిపోలేదట పైనున్న త్రిమూర్తులకి దేవతలకి. ఏమి యుద్ధం, ఆశ్చర్యం! సముద్రానికి సాటి వచ్చేది సముద్రమే, ఆకాశాన్ని ఆకాశంతో పోల్చాలి. అలాగే ఈ అమ్మవారికి ఆ రాక్షసుడికి యుద్ధం వాళ్ళ యుద్ధం, ఇంకెవరితో పోల్చడానికి వీళ్ళు అంత అద్భుతమైన యుద్ధం అనుకున్నారట వాళ్ళు. ఇటువంటి వాడితో మనం యుద్ధం చేసాం ఒకప్పుడు, ఇటువంటి రాక్షసులతో నిజంగా మనం గొప్పవాళ్ళమే, ఓడిపోతే ఓడిపోయింది కానీ అటువంటి వాడితో యుద్ధం చేయడం కూడా గొప్పే అన్నట్ట. ఒక ఆయన అన్నట్లండి, ఏమనంటే మహారాజు గారు నాతో మాట్లాడారు అన్నట్ట. అలాగా ఎలా మాట్లాడారా, నీతోటి ఎవరితో మాట్లాడితే మహారాజు గారు అన్నట్ట. ఆ ఏం లేదు, ఆయన ఏరుగు మీద ఎక్కువస్తున్నారు, దారులు అడ్డం వచ్చా, ఒరే కదవా తప్పుకో అన్నాడు ఆయన, అదిగో మాట్లాడాడు కదా అన్నట్ట. అదిట మాట్లాడటం అంటే. అలాగా దేవతలు ఈ దుర్మధుడితో యుద్ధం చేశాను చాలా గొప్ప విషయం, ఎందుకంటే చావు దెబ్బలు తింటేదన్నా కానీ అమ్మవారితో యుద్ధం చేసే మహావీరుడు వాడు, వారితో యుద్ధం చేశాం అది కూడా గొప్పే అనుకున్నారట వాళ్ళు. ఇలా చూస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఒకరి బాణాలు ఒకరి మీదకి తగలకుండా యుద్ధం చేస్తున్నారు. అలాగా 2:42 నిమిషాల కాలం యుద్ధం జరిగిందట. సుదుర్మద క్రుధారత్తో దృఢే నైకే నపత్రిణ సంపత్కరి ముగుటాగ్గం మణిమేకమపాహరత్. ఆ సమయంలో దుర్ముఖుడనే ఈ దుర్మధుడనే వీరుడు, మహావీరుడు వాడు, ఒక మంచి తీక్ష్ణమైన బాణం తీసి అమ్మవారి యొక్క ఈ సంపత్కరి అనే దేవి యొక్క శిరస్సు మీద ఉండే కిరీటంలోంచి ఒక మణిని పగలగొట్టి కింద వారేశాట. మణులతో ఉన్న కిరీటం, ఇక్కడ ఒక దివ్యమైన మణి ఉన్నదట, వాడు కొట్టిన బాణానికి ఈ మణి కిరీటంలోంచి రాలి కింద పడిపోయింది. అది చూచి దేవతలు ఆకారాలు చేశారు, అయ్యే బాబోయ్ అమ్మవారి కిరీటంలో మణి కింద వారేశాడ్రా వీడు, ఎంత వీరుడు రాని. అత క్రోధారుణ దృశ తయా ముక్తై శిలీ ముఖై విక్షతో వక్షసి శిప్రం దుర్మదో జీవితం జహౌ. అక్కడితో ఒళ్ళు మండిపోయింది అమ్మవారికి. ఎప్పుడూ కూడా ఎంత సాత్వికుడికైనా కోపం వస్తుందట, ఎంతటి వాడికైనా కోపం, సాత్వికులు కోపం వస్తే తల తొందరగా అవతల వాడికి నాశనం ఎక్కువ అన్నారు. అందుకే మహాత్ముల్ని అనవసరంగా బాధ పెట్టకూడదు, వాళ్ళని బాధ పెడితే వాళ్ళకు వచ్చిన బాధ అవతల వాడిని నాశనం చేస్తుంది అన్నారు. ఇప్పుడు కపిల మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే సగరుడు కొరుకులు 60,000 మంది వెళ్ళి ఆయన జుట్టు కప్పు పుడిపుచ్చుకున్నారట. ఆయన కళ్ళు తెరిచాడు, వాళ్ళు 60,000 మంది బూడిదైపోయారు. మహాత్ముడైన ఆయనని కప్పు పుచ్చుకున్న పాపంతో వాళ్ళు భ్రష్టులైపోయారు. కాబట్టి మహాత్ములకు బాధ కలిగించరాదు. అమ్మవారిని జగన్మాతని ఆ మడి పడగొట్టాడు, రివ్వున ఆవిడ కళ్ళు ఎరిపిక్కాయి. వెంటనే 5 బాణాలు తీసుకున్నదట ఆవిడ, సరిగ్గా వక్షస్థలంలో కొట్టిందట. గుండెకాయ చుట్టూ 5 బాణాలు దూరి లాగి పారేసేట, బయటికి ఆపరేషన్ చేసి బయటికి తీసేసినట్టుగా వాడి గుండెకాయ బయటకు వచ్చేసింది మొత్తం. కాసేపు అలా అలా కొట్టుకున్నదట, వక్షసి క్షిప్రం, ఆ గుండె లోపల నుంచి దూరిపోయిన బాణాల దెబ్బలకి కాసేపు అల్లాడి క్షిప్రం దుర్మదో జీవితం జహో, నిమేష మాత్రంలో క్షణంలో వాడి ప్రాణాలు పోయాయి. ఆ దుర్మదుని యొక్క మదము అడిగిపోయిందట, నిమిషాల్లో వాడి ప్రాణాలు కోల్పోయాడు. తత కిలకిల రావం కృత్వా శక్తి చెమోవరై, జై సంపత్కరికి, జగన్మాత సంపత్కరికి జై జై అన్నారట వీళ్ళంతా కూడా. ఆ జయ జయధ్వానాల మధ్యలో సైనిక స్త్రీలంతా కూడా శక్తి సైన్యం అంతా కూడా అమ్మవారి మీద పుష్పవర్షం కురిపించారు. పాపం రాక్షసులు గోలగోలెత్తిపోయారు. కొంతమంది వెనకాతలు ఇల్ల ఇల్ల కత్తి తిప్పుతూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడు పారిపోదాము అని ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చూశారు దుర్మదుడి మరణం చూచారట. ఆరావారు చేసుకుంటూ ఏడుస్తూ వాళ్ళందరూ పరిగెత్తుకుపోయారట. హతావశిష్ట దైత్యాసు శక్తి బాణై ఖిలీకృత పలాయిత రణక్షోణ్యాం శూన్యకం పురమాశ్రయం. హతావశిష్ఠులైన వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు ఈ శక్తి సైనికుల యొక్క బాణాల దెబ్బలు తట్టుకోలేక పారిపోయి పారిపోయి వచ్చి, మనం చెప్పుకున్నాం శోణితపురానికి ముందు భాగాన్ని శూన్యపురము అంటారని, ఆ శూన్యకపురం దగ్గరికి వెళ్ళారు. అంటే ఏమిటంటే అక్కడ ఈ సైన్యాన్ని అటు ఇటు పంపుతూ ఉంటాడనమాట, సైనికుల యొక్క శాల అది. అక్కడికి వెళ్ళారు. వెళ్ళి మహావీరుడైనటువంటి ఈ కుటిలాక్షుడు అనే సేనాధిపతికి చెప్పారు, సేనాధిపతి మీరు పంపినటువంటి దుర్మదుణ్ణి 10 అక్షౌహిణీల సైన్యంతో పంపారు, ఈ 10 అక్షౌహిణీల సైన్యంలో 5 అక్షౌహిణీల సైన్యం శూన్యమైపోయింది, మన శూన్యకపురంలోకి శూన్యమైన మిగిలిన సైన్యంతో వచ్చాం, మీరు పంపిన దుర్మదుడు గుండెకాయ కాస్త బయటకు వచ్చింది, ఇంకెవరికి కూడా ఉపయోగపడకుండా చిన్నాభిన్నం అయిపోయింది అది. మహానుభావ మేమంతా ఏదో మీకు ఈ వార్త చెప్పడానికి బతికున్నాం, ఇంకా నౌకలు ఉన్నాయి మాకు భూమి మీద, కాస్త తినడానికి బతికాం అనగానే ఒక్కసారి వాడు సంకృద్ధుడైపోయాట. ప్రచండేన ప్రభావేణ దీప్యమాన ఆత్మని సస్పస్పర్శ నియుద్ధాయ ఖడ్గమృగ్ర విలోచనగా. ఈలోపు ఈ వార్త భండాసురుడికి తెలిసింది. ఏమిటేమిటి, ఇంద్రుణ్ణి పట్టుకుని ఈడ్చుకొచ్చిన వాడు, అగ్నిదేవుడు అంతటి వాడిని బెదిరించిన వాడు, దుర్మదుడు అనేవాడు మహావీరుడు మరణించాడు ఒక స్త్రీ చేతిలో, అందున పెద్ద శక్తి చేతిలో కాకుండా ఆవిడ ముందుండే గజదళాల అధిపతిని చేతిలో పోయాడా అని ఆగ్రహంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాట. వచ్చి అయ్యయ్యయ్యో మహాప్రచండ ప్రభావం కలిగిన మన వాడు మరణిస్తే ఇక దిక్కేమిటి, కుటిలాక్ష ఏదో కబుర్లు చెప్పావు, ఆ ఎంత స్త్రీ ఎంత అదెంత ఇదంతా అని కబుర్లు చెప్పావు, ఇప్పుడేమిటి, ఇదిగో ఈ కత్తి తీసు నేనే యుద్ధానికి వెళ్ళనా అని వరలో నుంచి కత్తి దూసాట. కుటిలాక్షుడి కేసి తిరిగాడు, యుద్ధానికి వెళ్ళి ఆమె నువ్వు చంపుదావా లేక నిన్నే తలకై ఖండించమంటావా మూర్ఖుడా, నిన్ను నమ్ముకున్నానే యుద్ధానికి వెళ్ళినటువంటి మన వీరుండి ఒకటి కోల్పోయామే అన్నట్ట. పళ్ళు పటపట కొరుకుతూ కత్తి దూసినటువంటి ఆ మహారాజుని చూచి ఆయన అన్నాడు, కథం సా దుష్టవలిత దుర్మదం బలిశాలినం నిపాతితవతి యుద్ధే కష్టయేవ విధే క్రమ. మహారాజా, ఆ దుష్టవనిత ఎలా చంపేసిందో మన వీరుణ్ణి నాకు అర్థం కావడంలా, మన వాళ్ళకు కూడా కాలం దగ్గరకు వచ్చిందిగా బోలు, లేకపోతే ఇంద్రుణ్ణి బెదిరించిన వాడు అగ్నిదేవుణ్ణి జయించిన వాడు నిమిషాలు ఇలా మరణించడం ఏమిటి, నా సురేషు నా యక్షేషు నోరగేంద్రేషు యద్బలం అభూత్ ప్రతిఘతం సోపి దుర్మదో బలయా కథ, దేవ యక్ష గంధర్వ ఉరగుల చేతులు ఎప్పుడూ నాశనం కాని మన బలం సైన్యం ఆ స్త్రీ చేతిలో మరణించిందట, ఒక అబల చేతిలో దుర్మదుడు బల మరణించాడు. కాబట్టి మీరేం భయపడకండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి పంపుతున్నా, మన దాంట్లో కరండకుడు అని ఒకడున్నాడు, ఈ కురండకుడు అనేటటువంటి వాణ్ణి సైన్యంతో పంపిస్తున్నాను అని చెప్పి కురండకునికి తిరిగాడు. ఓరి వేరుడా లే, తాం దుష్టవనితాం జేతుం ఆకృష్టుం చ కచం హఠాత్, వెళ్ళు ఆవిడ జయించు, అంత తేలిగ్గా జయించడం కష్టమట, అయినప్పటికీ ఓడించి ఆ దుష్టవనితని కొప్పు పుచ్చుకుని ఈడ్చుకురా హఠాత్తుగా అని సేనాపతిం కురండాఖ్యం ప్రేషయా వహవ దుర్మదం దుర్మధుని యొక్క అన్నగారట పైగా వీడు. అటువంటి సేనాపతుల్లో ఒకడైన కొరండు కొండి పిలిచాడు. పిలిచి ఈ విధంగా ఆమెను జయించి కొప్పుపుచ్చుకు తీసుకురా అన్నట. కుటిలాక్షుని చేత ప్రేరేపింపబడిన మహాబలశాలి అయినటువంటి కొరండకుడు లేచాడు. కొరండః చండ దోర్దండం ఆజుగావ ప్రభోపురస్స కొరండ సమాగత్య ప్రణమ్మ స్వామినే దిశతు. ఆ కొరండకుడు తన ప్రభు అంటే చాలా భక్తి కలిగినటువంటి వాడు, భండాసురుడు అంటే చాలా అభిమానం. అతను వచ్చాడు, ప్రభువుకి నమస్కారం చేశాడు, సేనాధిపతికి అయినటువంటి కుటిలాక్షుడికి నమస్కారం చేశాడు. వచ్చి, మహారాజా ఇలా వినండి, ఈ కొరండకుడు బతికొండగా మీరు ఎవరి గురించి శత్రువుడి గురించి భయపడవలసిన అవసరం లేదు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓ సేనాపతి కుటిలాక్ష, నేను వెళ్ళి దుర్జయులైనటువంటి సైనికులతో బయలుదేరి ఆ బలశాలిని అనే శక్తిని నాశనం చేస్తాను. నా దగ్గర మహామాయ ఉన్నాయి, అంచేత ఈ మాయాబలంతోనే బయలుదేరతాను అనగానే కుటిలాక్షుడు అతనితో అన్నట్ట, అందుకే నిన్ను పిలిపించాను. మాయాయాం చతురోసిత్వం చిత్రయుత్త విశారద, మహామాయా స్వరూపుడు నువ్వు, మాయా యుద్ధం చేస్తావు, ఎవరికి కంటికి కనపడవు, మేఘాల్లో దాక్కుంటావు, నీళ్లల్లో ఉంటావు, పాతాళానికి పోతావు, దిక్కుమాలిన రకరకాల మాయారూపాలు ధరిస్తూ ఉంటావు. ఇవన్నీ ధరించి నాయన చిత్ర చిత్ర యుద్ధాల్లో ఆరితేరిన నువ్వే ఆమెను జయించగలవు అని నాకు నమ్మకం. కోట యుద్ధేచ నిపుణస్తాం స్త్రియం పరిమర్దయ, అంతేనా మోసపు యుద్ధంలో ఆరితేరిన వాడివి. అటువంటి వాడివి కనుక ఎలాగో నువ్వు యుద్ధంలో మాయలతోటో చిత్ర యుద్ధంలోనో మోస యుద్ధంలోనో ఆమెను జయించు పో. ఆ వచ్చినవిడు కూడా మంచి కోట యుద్ధంలో ఆరితేరినది కాబట్టి ఆమెను తక్కువ అంచనా మాత్రం వేయకు అని చెప్పగానే స్వామి చేత ఆదేశింపబడిన కుటిలాక్షుడు బయలుదేరి ముందుకు వెళ్ళాట. నిర్జగామ పురాత్వర్ణం కురండశ్చండ విక్రమ విశంత్యక్షౌహిణీభిశ్చ సమంతాత్ పరివారిత మదయం సమయీగోళం అస్థివాజి పదాతిభిః దుర్మదస్య అగ్రదశ్చండ కురండ సమరంయు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు, సేనాపతికి ప్రదక్షిణం చేశాడు, మహారాజుకి నమస్కారం చేశాడు, చేసి 20 యక్షౌహిణీల సైన్యాన్ని తీసుకున్నట్ట. మహాసైన్యం అది, మహీ గోళం అంతటిని భూమండలం మొత్తాన్ని చుట్టుమిట్టగలిగినటువంటి మహాసైన్యం అది. ఏనుగులు గుర్రాలు పదాతి సైన్యం రథ సైన్యం వీడన్నిటినీ బయలుదేరు తీసేట అతను. ఈ కొరండకుడు ఇందాక చెప్పినటువంటి దుర్మధునికి అన్నగారు అగ్రజుడు, అంచేత అన్నగారిని చంపేశారు ఈ శక్తి సైనికులనే కోపంతో బయలుదేరాట. ఆ సైన్యం బయలుదేరుతుంటే దుమ్ము ఆకాశానికి అంటుతూ ఉన్నది. శోక రోషగ్రస్తుడయ్యాడు ఆయన, మహాశ్చయుతుడై బయలుదేరాడు. ఒక క్షణం విరామం ఏమిటంటే, ఇక్కడ ఒక విశేషాన్ని చెప్పడం కోసం మాస్టర్ వచ్చారు. ఇప్పుడు మధ్యమధ్యలో ఎందుకని నామస్మరణలు అంటే, కొంతమందికి పాపం నా ఉపన్యాసం జోలపాట జోచ్యుతానంద జోదోముకుంద చక్కగా ఆహా ఆయన ఒక్కసారి ఆవలిస్తూ ఉంటే అడులెత్తిపోయింది ప్రాణం. ఈ 20 యక్షౌహిణీల సైన్యంతో మహాపరాక్రమవంతుడైన చండ విక్రముడైన కురండు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి శోకము రోషము మనస్సులో ఆవరిస్తున్నాయి. మాటి మాటికి తన అన్నగారికి ఇంత అవమానం జరిగిందే, వాడి ప్రాణాలు ఈ స్త్రీలు తీశారే అనే కోపం అతనిలో పట్టి పీడిస్తూ ఉన్నదట. అంచేత శార్ంగం ధనుస్సమాదాయ ఘోరటంక రమస్తనం వవర్ష శరధారాభి సంపత్కర్య మహాచెబూం పాపే మదనుజం అత్వా దుర్మదం యుద్ధధర్మం వృథా విహసి విక్రాంతి లవలేశం మహామదం. తన చేతిలో ఉండే ఒక కోదండాన్ని తీసుకున్నాడు, ధనుష్టంకారం చేశాడు, వేలాది బాణాలు సంపత్కర్ యొక్క సైన్యం మీద కురిపించాడు వెళ్ళడంతో. అలా కురిపించి, ఓ మహాపాపురాల, నా సోదరుణ్ణి సర్వనాశనం చేసేసో దుర్మధుని యుద్ధంలో నా సోదరుణ్ణి చంపిన మహాపాపివి నిన్ను విడిచిపెట్టను నేను. వాడు మహావీరుడు, అటువంటి వాణ్ణి అన్యాయంగా యుద్ధంలో సంహరించినటువంటి నీకు మంగళం పాడడానికి చరమగీతం పాడడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఈరోజు నా బాణాలు నీ రక్తాన్ని యుద్ధభూమికి అర్పణం చేస్తాయి, నీ రక్తంతో నా సోదరుడికి తర్పణం ఇస్తానని చెప్పి అహంకరిస్తున్నాడు. అహంకరించి చేతిలో ఉండే ఉత్తండమైన గదాదండాన్ని ఆవిడ ఏనుగు మీదకి విసిరిపెట్టాట. అలా వస్తూ ఉన్నటువంటి ఏనుగును చూసిందట. అశ్వారూఢ అనే దేవత మధ్యలోనే ఆ గదని తన గదతో పడగొట్టేసింది. ఆవిడ మెల్లిగా సంపత్కరి దగ్గరికి వచ్చిందట. అశ్వ సైన్యానికి అధిపతిని చెప్పుకున్నాక అశ్వారూఢ అనే దేవత ఆవిడ వచ్చి, సఖి సంపత్కరి ప్రీత్యా మమ వాణి నిశమ్యతాం అస్య యుద్ధమిదం దేహి మమ కర్తుం గుణోత్తరం. ఓ సఖి సంపత్కరి, నా మాట విని కాస్త దయచేయి. ఇందాక వీడి సోదరుణ్ణి నువ్వు పుచ్చుకున్నావు, నీ ఆకలి తీరింది, వీడిని నాకు అప్పగించేయి, వీడిని స్వీట్లు లాగించినట్టుగా లాగించేస్తాను. ఆ సంపత్కరి అనేటటువంటి దానివి నువ్వు దుర్మధుణ్ణి చంపావు, వాడి అన్నగారు వచ్చాడు, ఈ కురండుని నా వాటాగా ఇచ్చి పంచుకుందాం ఎవరికి వాళ్ళు, ఎలా అయితే ఆస్తులు పంచుకుంటారో అలాగే వీడిని నా వాటాగా నాకు ఇచ్చేసేయి. అస్య యుద్ధం ఇదం దేహి మమక కర్తుం గుణోత్తరం, నాకు చేయడానికి సాటినే యుద్ధం చేయడానికి అనుజ్ఞయ్యి. ఒక క్షణకాల సేపు నువ్వు మాత్రం చేతులు కట్టుకుని ఆ మూల నిలబడు, వీడి తప్పడానికి నీ దాకా కావాలా? యాచిత ఆశి సఖిత్వేన నాత్ర సంశయమా ఆచర, నీ స్నేహితురాలు యాచిస్తున్నాను నేను, యుద్ధ భిక్ష పెట్టు నాకు అన్నదట. అనగానే ఆ మాటలు విని చిరునవ్వు నవ్వింది. శుచిస్మిత అన్నాడు అక్కడ సంపత్కరి, శుచిస్మిత శుచిగా నవ్వింది అంటే కల్మషం లేని నవ్వు నవ్వింది. కొంతమంది హృదయం కల్మషం లేకుండా ఉంటుంది. ఇక్కడ రెండవ అర్థం, శుచి అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్నిహోత్రంలో నవ్వింది అంటే ఆవిడ నవ్వితే చాలు, అదొక అగ్నిహోత్రం. ఆ సీతాదేవిని కూడా రావణుడితో మాట్లాడేటప్పుడు శుచిస్మిత అని వర్ణించారు, అంటే అగ్నిహోత్రుడిలా నవ్వింది. ఆ నవ్వు పక్కకి తిరిగి నవ్విందిట ఆవిడ, రావణుడికేసి యథా డైరెక్ట్గా తిరగకుండా రావణుడికేసి తిరిగి చూసి నవ్వితే వాడు బూడిద అయిపోతాడు. అందుకని ఆవిడ పక్కకి తిరిగింది, మధ్యలో గడ్డి పరకు అడ్డం పెట్టుకున్నది. ఈ అమ్మవారు కూడా చిరునవ్వు నవ్వి తాను పక్కకి తప్పుకున్నదట. గజ సైన్యం పక్కకి తప్పుకోండి, ఈవిడ అశ్వారోహణకు అప్పగించండి అని ఈ విధంగా తన చెముని తప్పించిందట సైన్యాన్ని. అథ బాలార్కవర్ణ అభిశక్తిభిస్సమధిష్ఠిత తరంగా యువ సైన్యార్థే స్థురంగా వాతరంహస ఖరై కురపుటై క్షోణీ ముల్లిగంతో ముహుర్ముహు ప్రేతరేక ప్రవాహేణ కురండస్య చెముముఖే. ఆ విధంగా ఎప్పుడైతే ఆవిడ తప్పుకున్నదో బాల సూర్యుడితో సమానమైన ముఖములు కలిగినటువంటి అశ్వారూఢ యొక్క సైన్యం అంతా గుర్రముల మీద ఎక్కి గుర్రాలు తూకిస్తూ పగ్గాలు గుచ్చుకుని చెంగు చెంగుని బయలుదేరుతూ ఉన్నాయట. ఆ పగ్గాలు విడిచిపెట్టడంతో వాటి ఇష్టవచ్చినట్టు చలరేగిపోయాయి. 5 రకాల గతులతో వెళ్ళాయట. ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షస సైన్యం యొక్క ముఖాల మీద గిట్టలతో తన్నుతూ ఉంటే ముఖాలు పచ్చడైపోతున్నాయి కొంతమందికి. మరికొంతమంది అటు ఇటు తప్పుకుని వాళ్ళు కూడా అస్య సైన్యం అధిరోహించి బయలుదేరారట రాక్షస సైనికులు. రాక్షసులకి కురండకులతో ఘోర యుద్ధం జరిగింది. ఈ కురండకుడు రాక్షస సైన్యంతో అమ్మవారి సైన్యంతో తలపడ్డాడు. అది ఒక మహాయుద్ధం. ఆ సమయంలో అశ్వారూఢ అనే దేవత అపరాజిత నామానం హయం ఆరుహ్య వేగినం, అపరాజితము అని పేరు కలిగినటువంటి దివ్యమైనటువంటి గుర్రాన్ని ఎక్కిందట. ఎక్కి యుద్ధానికి సిద్ధపడింది. అభ్యద్రవద్రాచారం అశ్వారూఢ కురండకం శరచంద్రకోజ్జల, అర్ధచంద్రాకార బాణం తీసుకున్నది. ఆ బాణం ఒక్కసారి విడిచిపెట్టేసరికి అది వచ్చి ఈ కొరండకుని కిరీటాన్ని కింద పడగొట్టేసిందిట. అప్పుడు వాడు జుట్టు ఎర్ర కిందకి ఇలా వేళ్లాడిపోయింది. సమయ సమయానికి పౌరుషం పెరుగుతోంది, బాణాలు తగిలి రక్తం కారే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది అట యుద్ధంలో. ఒకరినొకరు తూట్లు విడిలే కొట్టుకున్నారు. ఆ సమయంలో రాక్షసుడి శరీరం ఎలా ఉన్నదంటే ఎర్రని పువ్వులతో పైనుంచి కింద దాకా పూసిన ఒక మోదుగు చెట్టులో ఉన్నట్టు వాడి శరీరం. కొరండకుడు త్వరగం మీద ఎక్కి త్వరగముఖం ధరించాడు. తాను కూడా ఒక గుర్రపు రూపాన్ని ముఖాన్ని ధరించాట. త్వరగ సైన్యంతో బయలుదేరాడు. బయలుదేరి బంగారపు కట్లు కలిగిన బాణాలు అమ్మవారి మీదకి విడిచిపెట్టాడు. విసిఖై శార్ఘనిశ్చూతై అశ్వారూఢ అమవాకిరత్, వీడి బాణములన్నీ వచ్చి అశ్వారూఢ యొక్క గుర్రమంతా తూట్లు తూట్లు పడిపోయాయి. ఆ గుర్రం సకిలించిందిట. ఒక్కసారి ఇలా గట్టిగా తిరిపించుకోగానే ఆ దులపరంతో మొత్తం పైన ఉండేటటువంటి బాణాలు కిందకి రాలిపోయాయిట. ఒంటి మీద ఉండే దుమ్మిని ఒక్కసారి ఎలా అయితే కుక్క లేచి జాడించగానే దాని శరీరం మీద ఉండేటటువంటి ఆ దుమ్ము లేచిపోతుందో, అలాగే కాకి నీళ్లలో దిగి ఆ రెక్కలు జాడించగానే నీళ్లు ఎగిరిపోతాయో, అశ్వారూఢ యొక్క ఆ అపరాజిత అనే గుర్రం మీద ఉన్న బాణాలన్నీ గుచ్చుకున్న బాణాలన్నీ తులపగానే పడిపోయాయిట అవి. ఆ తర్వాత తస్మాత్ పాశాత్ కోటిశాన్యే పాశాభుజగ భీషణాహ, ఆ రాక్షసుడు అతి భయంకరమైన పాశము అని పేరు కలిగిన ఒక చేతిలో ఉండేటటువంటి పగ్గాన్ని అమ్మవారి మీదకి విడిచిపెట్టాట. దానిని ఆవిడ కోటి ముక్కల కింద మధ్యలో నరికి పారేసింది. వాడు అతి భయంకరమైన ఖడ్గాన్ని తీసి విసిరాట. ఆ ఖడ్గాన్ని ఈవిడ తన చేతిలో ఉండే కత్తితో ముక్కల కింద చేసేసింది. ఆ తర్వాత వాడు అంకుశం విడిచిపెట్టాడు. ఈవిడ 3 బాణాలతో అంకుశాన్ని మధ్యలో విడిచిపెట్టేసిందిట, పగలగొట్టేసిందిట. ఆ తరువాత అతి భయంకరమైనటువంటి ముళ్ళగతని తీసి విడిచిపెట్టాట. ఆ ముళ్ళగతని 6 బాణాలతో మధ్యలో పగలగొట్టిందట ఆవిడ. కొరండం సానుజం యుద్ధే యుక్తి సైన్యార్పితాపతం, వెంటనే ఆవిడ ఆగ్రహించింది. ఇక ఆలోచించకూడదు, ఈ రాక్షసుని విడిచిపెట్టకూడదు అనుకున్నది. మంచి మంగలికత్తిలాగా పదురుగా పెట్టబడినటువంటి చక్రాన్ని తీసిందట. ఆ చక్రం విడిచిపెట్టడంతో 1000 కిరణాలతో రువ్వున ఆకాశ మార్గంలో ఎగురుతూ వచ్చిన చక్రం ఆ రాక్షసుడి యొక్క శిరస్సు ఖండించింది. తలకాయ ఎలా వచ్చిందట. కుటిలాక్షుడు సింహాసనం మీద కూర్చుంటే వాడి కాళ్ళ దగ్గర పడింది. ఇదేంటి కాళ్ళ దగ్గర ఏదో పడింది ఏమిటని వాడిలా కాలితో తన్ని చూశాట. తనితే తల ఎవరిది కొరండకుడిది, అరే రే కొరండకుడు తలరా ఇది అని వాడు కంగారు పడుతున్నాడట. ఈ మిగిలిన సైనికులు భయపడిపోయి పారిపోతూ ఆ రాక్షస సైన్యాధిపతి అయినటువంటి కుటిలాక్షుడి దగ్గరకు వచ్చారట. వచ్చి కుటిలాక్ష మహారాజా అని ఏదో చెప్పబోతున్నారు సేనాధిపతికి. చూపించాట ఆయన తలకాయ ముందే వచ్చింది ఇక్కడికి, ఆవిడ నా దగ్గరికే పారేసింది అని. అది చూసి వాడు గొల్లును గోల పెట్టారు. కాసేపు రాక్షస సైన్యంలో హాహాకారాలు చెలరేగాయి. పట్టణంలో ఈ కురండకుడు దుర్మధుల యొక్క భార్యలు గుండెలు బాదుకుని, ముందే చెప్పాం ఈ మహాశక్తి వస్తుంది మన దూరం యుద్ధం వద్దు మనం ఎక్కడికైనా పోదామన్నాం, అడవిలోకి వెళ్ళి కందమూలాలు తిన్న బతకచ్చని చెప్పాం మా మాట విన్నారు కాదు మా బొట్లు తీసేశారు దుర్మార్గుల్లారా అని భర్తలు పట్టి తిట్టుకుంటున్నారట. అక్కడ కూడా భర్తల మీద కోపమే, వాడు పోయినందుకు కూడా దుర్మార్గుల్లారా ఎందుకు తెచ్చారా దిక్కుమాల వాళ్ళల్లారా అని బాధపడుతూ తిడుతున్నారట. ఒక ఆవిడ ఒకప్పుడు చిన్నప్పుడు విషయం నా దగ్గరకు వచ్చింది, వాళ్ళ ఆయన ఏదో తప్పు చేశాడండి మా ఇద్దరిని మీరు మధ్యలో చెప్పండి అని. అప్పుడు కొత్తగా పురాణాలు చెబుతున్న రోజులు, నాకేం తెలుసమ్మా భార్యాభర్తలు కూడా అన్నా వినలేదు ఆవిడ. సరే భర్తను పిలిపించాం, ఆయనదే తప్పని ఈవిడంటుంది ఆవిడదే తప్పని ఆయన అంటాడు. చివరి ఆఖరికి ఆవిడ గొళ్ళు మండిపోయింది. మండిపోయి ఏమయ్యో ఇందాకడం చూస్తున్నాను గురువుగారు ఎదురుగుండా పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను అబద్ధం ఆడానంటావా, నువ్వే అబద్ధం ఆడావు, ఒకవేళ నేను అబద్ధం ఆడితే నా పసుపు కుంకాలే పోతాయి నువ్వు అబద్ధం ఆడితే నువ్వే పోతావు అందిట. అదిట చాలా తెలివైంది, భర్త అబద్ధం ఆడితే ఆయనే పోతాట, ఈవిడ అబద్ధం ఆడితే ఈవిడ పసుపు కుంకాలే పోతాయట. అలాగే ఈ విధంగా వాళ్ళు కూడా పోయిన వాడిని దుర్మార్గులారా పోయారా అని తిట్టుకుంటూ బాధపడుతున్నారు రాక్షస స్త్రీలు. ఈ విధంగా దుఃఖంతో అక్కడ కాసేపు ఆ వాతావరణం అంతా మారిపోయింది. అశ్వారూఢాయా క్షిప్తే కొరండే పండదా నవక కుటిలాక్షమిదం ప్రోచే పునరే వయుత్సయా కొరండ స్వప్రేపియత్త న సంభావ్యం ఎన్న శృతిమతి పురా ఎచ్చనో శంకితం చిత్తే తదే తత్ కష్టమాగతం. అప్పుడు కుటిలాక్షుడు ఆ రాక్షస స్త్రీలను ఏడుస్తున్న వాళ్ళని ఆపి, ఏడవకండి శోకం మనకి రాకపోతే ఎవరికి వస్తాయి, 60,000 సంవత్సరాలు భోగాలు అనుభవించాం ఈ మహారాజును ఆశ్రయించుకొని. అప్పుడు ఆ రాజుగారు తిండి తిన్నప్పుడు ఆయన పొగడలే, ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి ఆయన తిడుతున్నాం, అంటే కష్టాలు వచ్చినప్పుడు రాజుగారిని తిట్టి సుఖాలు వచ్చినప్పుడేమో పొగుడుతూ ఉంటామన్నమాట, అది కాదు. ఇప్పుడు కలలో కూడా ఊహించిన కష్టం నిజంగా మనకు వచ్చింది. స్వప్నేపి ఎత్తన సంభావ్యం ఎన్న శృతం ఇతఃపుర, కలలో కూడా ఇలాంటి కష్టం ఎప్పుడు మనం ఊహించలేదు, ఇలాంటి రాక్షసులకు మనం వినలేదు, వినని కనని కష్టాలు వచ్చి మనకు పడుతున్నాయి, ఇది మన దురదృష్టం. ఏం చేస్తాం కాలం ఇలా ఉన్నది, లేకపోతే స్త్రీ సైనికుల చేతుల్లో మన వాళ్ళు మరణించడం ఏంటి, మహావీరులు కొరండకుడు దుర్మధుడు సప్తశాలుడు అన్నదమ్ములు వాళ్ళు మహావీరులు ఇవాళ మహత్తరమైన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కప్పుడు అంతే మహాత్ములు జయించగలుగుతాం సామాన్యుల చేతిలో పరాభవం పాలవుతూ ఉంటాం, అయినప్పటికీ ఆ స్త్రీ మూర్తుల్ని విడిచిపెట్టని ఇదే నా ప్రతిజ్ఞ. ఇదిగో ఏం చేద్దాం అనగానే సైనికులు అన్నారట మన వల్ల కాదు కానీ సేనాధిపతులు ఉన్నారు 5 పంచ సేనాయోధులు అంటారు అటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళంతో పూర్వం కుమారస్వామితో యుద్ధానికి వెళ్ళినటువంటి వీరులు, అటువంటి వాళ్ళని పిలుద్దాం. అనగానే ఇతఃపరం కరంకాదీన్ పంచసేనాధినాయకాన్ శతమక్షౌహిణీనాంచ ప్రస్థాపాయరణాంగణే. ప్రస్తుతం వాళ్ళు క్రౌంచి ద్వీపం అనే ద్వీపం దగ్గర ఉన్నారు. ఆ పంచసేనాధినాయకుల్ని పిలిపించండి అన్నట్ట అక్కడికి కౌరెళ్ళింది. వాళ్ళు కరంకాదులు అంటారు, కరంక కరక్కాయలో ఉండేదానికి సున్నా పెడితే కరంక. ఆ కరంక నాయకులనే 5 సేనాధిపతుల్ని కౌరు పెట్టగానే 100 క్షౌహిణీల సైన్యం ఉందట వాళ్ళకి. ఏకంగా వాళ్ళు ఎక్కడో చాలా దూరంగా క్రౌంచి ద్వీపం దగ్గర ఉన్నారు. వాళ్ళు వచ్చేశారు, మన మహారాజు పండాసురుడికి ఏదో కష్టం వచ్చిందంటే మనం బయలుదేరాలి అని. కుమారస్వామితో 7 యుద్ధం చేసి మెప్పించారు కుమారస్వామిని. కుమారుడు వెచ్చుకుని, నాయన్లారా ఇంతకాలం అసలు నాతో ఎవరు యుద్ధం చేయలేదు, మీరు మహావీరులరా 5 కలిసి ఏం కావాలో వరం కోరుకోమంటే, మహాత్మా మేము యుద్ధంలో ఎప్పుడూ వెన్ను తిరగకుండా ఉండేలాగా ఇయ్యి, అలాగే మరణం లేకుండా చావమ్మన్నారట. మరణం లేకుండా కుదరదు, మరి ఏదైనా కోరుకుండానగానే స్త్రీలు తప్ప మిగతా ఎవరి చేతుల్లోనూ చావు లేకుండా వాళ్ళు వరం కోరారు. ఆ రకంగా వాళ్ళు చాలామందిని జయించుకుంటూ వచ్చారు. వాళ్ళ కర్మ ఈనాటికి ఆ ఒక్కటి, ఆడవాళ్ళు ఏం చేస్తారులే వంటింట్లో ఉంటారు కదా కాఫీ కాస్తారనుకున్నట్టు వాళ్ళు, అసలు శక్తి స్వరూపాలు వాళ్ళని తెలియదు పాప మూర్ఖులకి, అలా కోరుకోలేదు. వాళ్ళని గౌరు పెట్టేట్టు ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు రావాలి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండే ఆస్తంతా అర్పేసుకునేటటువంటి జోదగాడతో పోలిచారు ఈ రాక్షసులు ఈ సమయంలో వేదవ్యాసుల వారు. జోదగాడు ఎటువంటి వాడు అంటే ద్యోతకారుడు అంటారు వాడిని, ద్యోతము అంటే తెలుగులో జోదం. వాడు ఎక్కడ మారుమూల సమస్తం వేస్తారు, చివరికి భార్యను కూడా తాకట్టు పెట్టేస్తారట. అది అలాగే వీళ్ళు కూడా రాక్షసులు పోయే కాలం వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ సైన్యాన్ని పిలిచి వాళ్ళందరినీ చంపి ఆకలిని వాళ్ళు తెస్తారు. అలాంటి ఆ కరంక పంచసేన నాయకులకి కౌరు పెడితే వాళ్ళు వచ్చారట. తే యుద్ధ దుర్మదాహ సూరాహ సంగ్రామేషు తనుత్యజహ, యుద్ధంలో చావు దెబ్బలు తిని ఎందరో ఓడించిన మహావీరులు వాళ్ళు, కాయకాసింది వాళ్ళ శరీరం, ప్రాణమైనా ఇస్తాం మహారాజు కోసం అనే వీరులు నూరక్షౌహిణీల సైన్యాన్ని తీసుకున్నారు. ఆ సైన్యంతో పాటు బయలుదేరారు. భూమండలం పాడి చేద్దామా, ఆకాశాన్ని అంతా మింగేద్దామా, అగ్నిజ్వాలను సృష్టిద్దామా అనుకుంటారట వాళ్ళు. వాళ్ళు వచ్చి భండాసురుడికి దండం పెట్టారు. భండాసురుడు అన్నట, ఓ కుటిలాక్ష వీళ్ళకి చెప్పు ఏం చెయ్యాలో. కుటిలాక్ష కరంకాది నాజుకావ చమూపతి తే స్వామినం నమస్కృత్య కుటిలాక్షణ దేశితాక. కుటిలాక్షుడు వాళ్ళని పిలిచి, నాయనలారా ఇలా రండి, మీతో చిన్న పని ఉన్నది, మహారాజు నా ద్వారా మీకు చెప్పించాలనుకుంటున్నాడు అనగానే వాళ్ళు వచ్చి నమస్కారం చేశారు. వీరుల్లారా వినండి, మీకు 100 అక్షౌహిణీల సైన్యం ఉన్నది, దూకే గుర్రాలు మదపుటేరుగులు మీ సైన్యంలో ఉన్నాయి, మీరు తరుచుకుంటే మహామాయావులు. ఇవన్నీ కాకుండా మీ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్నది, అది ఏమిటంటే మీ దగ్గర ఒక మాయాశక్తి ఉన్నది, దాని పేరు సర్పిణి. సర్పిణి అని పేరు కలిగిన మహామాయావిని ఉన్నది, అతి భయంకరమైన శాంబరీ మాయ. ఈ మాయతో మీరు ఒకప్పుడు అష్టదిక్పాలకుల్ని గతగతలాడించారు, కుమారస్వామితో యుద్ధం చేసి మెప్పించారు. మీ సైన్యాన్ని తీసుకోండి, మనకు వచ్చిన కష్టాన్ని తొలగించండి. మీకు తెలుసు దుర్మదుడు కొరండకుడు అనే ఇద్దరు వీరులు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు ఇవాళ ఒక శక్తి చేతిలో మరణించారు. లలితాదేవి అని ఆవిడ సంపత్కరి అశ్వారూఢ మొదలైనటువంటి సైనికురాళ్లను తీసుకుని యుద్ధానికి వచ్చింది. ఆ శక్తి సైన్యం చేతిలో మన వాళ్ళందరూ నశించిపోతున్నారు. అక్షౌహిణి లక్షౌహిణీలన్నీ పోతున్నాయి, మరమరాలు బొక్కినట్టుగా బొక్కేస్తున్నారు మన వాళ్ళని వాళ్ళు. వాళ్ళ దగ్గర పైగా పెద్ద పెద్ద భయంకరమైన మదపుటి అనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, వీటితో పాటు వరాహ సైన్యం ఉన్నది. ఈ సైన్యం చేతిలోనే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరేం చేస్తారో తెలియదు కానీ వెళ్ళండి, వెళ్ళి భయంకరమైన యుద్ధం చెయ్యండి, ఆ సైన్యాన్ని నాశనం చెయ్యగాని అనగానే సంఖ్యాపి పరిభావిత, లెక్క పెట్టడానికి వీలు కానటువంటి మహాసైన్యంతో ఉన్న ఈ పంచ సేనా నాయకులు ఈ కరంకులు బయలుదేరారు. ధ్వజాహ బహువిధాకారాహ మేనవ్యాలాది చిత్రితాహ ప్రజేలు ధూళికా జాలే మత్స్యాయవ మహోదధౌ. జెండా ఎత్తించారట రథాల మీదకి. రథాలకి ఏం కట్టారు? ఏడేసి ఏడేసి గాడిదలు కట్టారు, కంచర గాడిదలు, మామూలు గాడిదలు కావు. వాళ్ళే మహాత్ములు, వాళ్ళకి తగినటువంటి వాహనాలకు కూడా ఎవరెవరికి ఏది ఇష్టం అంటే అది ఇష్టమట, వాటి మీద ఊరేగుతూ ఉంటారు. వీళ్ళు కంచర గాడిదలు కట్టుకున్నారు రథానికి. ఆ పైన జెండాలు ఎత్తారట. ఆ జెండాల మీద చేప బొమ్మలు పెట్టారు. ఎందుకంటే చెప్పాంగా మేనకేతనుడు భండాసురుడు, భండాసురుడికి జెండా మీద చేప ఉంటుంది, మన్మధునికి కూడా అదే ఉంటుంది. మన్మధుని యొక్క బూడిద నుంచి పుట్టాడు కాబట్టి వాడు కూడా జెండా మీద అలా పెట్టుకున్నాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చిహ్నం జెండాకి, మనలాగే వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళ చేప రాజుగారి గుర్తు కాబట్టి జెండాల మీద చేప బొమ్మలు పెట్టుకున్నారట. గాలికి రెపరెపలాడిపోతున్నాయి మేనములు. అంతేనా, ఆ చూడడానికి ఎలా ఉందంటే అది ఈ సైన్యం కెరటాల్లో ఉన్నాయట, అందులో కూర్చున్న వాళ్ళు సముద్రాల్లో ఉన్నారట, సముద్రాల పైన పెద్ద పెద్ద తిమింగలాలు చేపల్లో ఉన్నాయి ఈ బొమ్మలు. అంటే సైన్యం అనే సముద్రం వస్తున్నట్టు ఉంది, ఎక్కడ మనుషులు రాక్షసులు నడుస్తున్నట్టు లేదు, ఎంత సైన్యమో చూడండి. అలా బయలుదేరింది ఆ మహాసైన్యం అంతా కూడా. తాన్ ఆపతత ఆలోక్య లలిత సైనికం పరి విత్రేశ్వర మరా సర్వే శక్తి నాం భంగశంకయ. దేవతల పైనుంచి చూశారు లలితాదేవి మీదకి ఈ అక్షౌహిణీలతో కరంకాదులనే పంచసేనా వీరులు బయలుదేరుతుంటే, 5 సేనా నాయకులు వస్తుంటే, వారి నాయనో ఈ సైన్యం చేతిలో ఈ అమ్మవార్లు ఏమైపోతారో అని శక్తి సైనికులు భంగమయం పొందుతారేమో ఓడిపోతారేమో అనే భయంతో వీళ్ళు కళ్ళు మూసేసుకున్నారట. ఆ భయపడిపోతున్నారు దేవతలు కూడా. అంటే ఆ సైన్యం ఎంత భయంకరంగా ఉందో చూడండి. మరి ఇవి ఎక్కడో కాదు, మనలోనే ఉన్నాయి. విపరీతమైన వాంఛలను పంచ సేనా నాయకులు అన్నారు. మన శరీరంలో 5 సేనా నాయకులు ఉంటారు, వాళ్లే పంచప్రాణాలు అని పిలువబడ్డారు. వీళ్ళు అతివాంఛ అని పిలువబడతారట, విపరీతమైన కోరికలు అన్నమాట. కోరికలు ప్రతి వాడికి ఉండి తీరాలి, అవి లేకపోతే వాడు మనిషిగా బతకడానికి వీలు లేదన్నారు. కానీ ఆశ ఉండొచ్చు కానీ దురాశ పనికిరాదు. ఎలాగా ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు అన్నము కూర తింటే బలం ఇస్తుంది, ఎక్కువ తింటే అజీర్ణ వ్యాధి పట్టుకుని అనారోగ్యం పాలవుతాం, అది విషమవుతుందిట అధికమైతే. అలాగే వాంఛలు కూడా సుఖంగా భోంచేయాలి. సుఖంగా ఒక ఇల్లు ఇలాంటి ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. తన స్థాయిని మించి ఇంతవాడు నాకు అంబాసిడర్ కారులో తిరగాలనుకోవడం తప్పు. అలాగే అంబాసిడర్ కారు ఉన్నటువంటి వాడు హఠాత్తుగా అంబాసిడర్ కారు వదిలిపెట్టేసి భూమండలం పార్టీతో భూమండలం అంతా కొట్టేయాలని కోరుకోవడం దురాశ అంటే అత్యధికమైన ఆశకి వెళ్ళకూడదు. తన స్థాయికి తగిన కొంచెం వరకు ఉండే ఆశ మనిషికి ఉండడం తగుతుంది అని నేను కాదు, బ్రహ్మాండ భగవద్గీతాదులన్నీ చెబుతున్నాయి. ఆశ అత్యధికమైతే మాత్రమే ప్రమాదం అట, తన స్థాయి దాటిపోకూడదనమాట, అది వాడిని మించుతుంది. అతివాంఛలే ఈ పంచసేనా నాయకులు. వీళ్ళు ఎప్పుడు రెచ్చగొడతారు మనుషుల్ని. అతివాంఛలు ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి. అతివాంఛలే మనిషిని ఈ లాటరీ మొదలైనటువంటి వాటికి చూసుకొలుగుతాయి, వ్యసనాల పాలు చేస్తాయి, మనిషిని భ్రష్టు పట్టిస్తాయి. కాబట్టి అతివాంఛలను జయించడానికి దేవతలు భయపడతారు వాళ్ళ వల్ల కాదు, అదిగో అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారిని ఆశ్రయిస్తే మనలో అతివాంఛలు ఉండవు, మనకుండే వాంఛలు వాటంతా అవే తీరుతాయి. అది విశేషం అక్కడ. మనకి ఏది అవసరమో అది ఆ జగన్మాత మనకి ఇస్తుంది అన్నారు. ఈ మహాసైన్యం వస్తూ ఉంటే దేవతలు కూడా భయపడుతున్నారని చెప్పుకున్నాం మనం. ఇలా భయపడుతూ ఉంటే తే కరంకముఖ పంచ శానాపతయోద్ధత సర్పిణీం నామ సమరే మాయాం చక్రుర్మహీయసీం తైహి సముత్పతిత దుష్ట సర్పిణీ రణశాంబిరి ధూమ్రవర్ణ చ ధూమ్రోష్ట్రీ ధూమ్రవర్ణ పయోధర. ఈ కరంకముఖులు అనేటటువంటి పంచసేనా నాయకులు కూడా తమకంటే ముందుగా ఒక ఆవిడ పంపారు. ఆవిడెవరు? సర్పిణి అని పేరు కలిగిన మహామాయాస్వరూపిణి. ఆవిడ్ని పిలిచి యుద్ధానికి ముందుగా నువ్వు ఉండాలి, మేమంతా మాయా యుద్ధమే, మామూలు యుద్ధం చెయ్యం అనగానే ఆ మాయాస్వరూపిణి ఒక రూపం ధరించి అక్కడికి వచ్చిందట. అది మహాదుష్టురాలు రణశాంబరి. యుద్ధంలో శాంబరి అనే మాయ ప్రయోగిస్తుందట. ఇది మహామాయ. ఆ మాయని జయించడం ఎవరి వల్ల కాదు, ఆవిడ రూపం ధరిస్తే ఆ రూపం ఎలా ఉందంటే ధూమ్రవర్ణ బూడిద రంగులో ఉందిట. అంతేనా, పెదవులు కూడా నల్లగా చుట్ట తెగగాల్చిన వాడి పెదవులు ఎలా ఉంటాయి అలా ఉన్నదట. ధూమ్రోష్టి పొగాకు బాగా పీల్చిన వాడి పెదవుల్లో ఉన్నదనమాట, అంటే బూడిద రంగులోకి మారిపోయాయి. ధూమ్రవర్ణ పయోధర ధూమ్రవర్ణంలో ఉండే వక్షస్థలం కలిగి ఉన్నదట. మహోదధిరవ అత్యంతం గంభీర కుహర ఉదరి. ఆవిడ పొట్ట ఊపుకుంటూ వస్తుంటే ఇదేంటి బాబో ఈ సముద్రం ఊగుతోంది అన్నట్టుగా ఉందిట. అంత మహా ఉదరం పాప ఆవిడ, ఏం తింటుందో తెలియదు మరి. మహాభయంకరమైన ఉదరం వేళ్లాడేసుకుని బయలుదేరింది ఆవిడ. ఆవిడ చుట్టూత గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి, మాయాశక్తులు. ఇవే క్షుద్ర దేవతలు అంటారు వీటిని, క్షుద్ర మంత్రశక్తులు. ఈ మంత్రశక్తులన్నీ బయలుదేరాయి. ఆ త్రాసయంతి మనోరణే ఈ క్షుద్రశక్తులే హృదయాలను భయపెడతాయి. ఇవి మాకు చద్దికూడు కావాలి, నిమ్మకాయలు కావాలని అరుచుకుంటూ బయలుదేరతాయట. ఎక్కడైనా సరే ఉల్లిపాయ నివేదన చేయమని ఎవరన్నా మీకు పూరకం పూనినా లేకపోతే చద్దికూడు పెట్టమన్న క్షుద్ర దేవతలు, వాళ్ళు చాలా ప్రమాదకారులు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. ఇవన్నీ దిక్కుమాల లక్షణాలు అన్నమాట. ఎప్పుడైనా సాత్వికమైనది అయితే అమ్మవారి యొక్క లక్షణం, పాయసాన్నము మొదలైనటువంటివి మాత్రమే జగన్మాత యొక్క లక్షణం. అంతేగాని ఈ బలులు మొదలైనటువంటివన్నీ క్షుద్రశక్తులు ఇవి. ఆ క్షుద్రశక్తులను ఆశ్రయించుకున్నటువంటి వాడు కూడా క్షుద్రుడు అవుతాడు అని నేను చెప్పను, పురాణం చెబుతోంది. అంచేత సాత్విక భావములతో, సాత్వికాహారములతో, శ్వేతవస్త్రాలతో, సాత్వికమైన పూలమాలలతో అర్చన చేస్తేనే లలితాదేవి అని అర్థం. వీళ్ళంతా క్షుద్రశక్తులు గనక మాకు అవి కావాలి ఇవి కావాలని అట్టహాసాలు చేస్తూ లోకాలను అల్లకల్లోలం చేస్తూ ముందుకు బయలుదేరాయట. మహాభయంకరంగా ఉన్నది ఆ సమయంలో. కద్రూరి వాపరా దుష్ట బహు సర్ప విభూషణ. ఈ సర్పిణి అనే దేవత ఏం చేస్తుందంటే తన మాయతోటి విపరీతమైన పాములను సృష్టించేసిందిట. ఒకటి రెండు కాదు, ఆ పేరే సర్పిణి. అంచేత పాములను సృష్టించింది. ఒళ్ళంతా పావులు దండలట ఆవిడకి. మెడలో పాములు, ఒడిలో పాములు, నడువుకి పాములు, కుండలలో పాత్ర దేవతలను తన వెంట సృష్టించిందిట. సేనాపతీనాం నాశీన వెళ్ళయంతి మహీతలే వెళ్ళంతి బహుదా చక్రే ఘోరారావతి రావిణి. ఆ సేనలు రాక్షసైన్యాన్ని చుట్టుకుని వేళ్ళాడుతున్న ముఖాలతో భయంకరమైన నాగుతాచు ఆడతాచు పావులతో బయలుదేరిందట ఈ సైన్యం. ఆ మహామాయతో ఏం చేసింది? ఈ మాయతోటే తే సురేంద్ర విజయజయన్ ఇంద్రుడిని ఇలాగే జయించారట వీళ్ళు. ఇంద్రుడితో భండాసుడు యుద్ధం చేసినప్పుడు ఇంద్రుడు ఎలా ఓడిపోయాడంటే ఇదిగో ఈ సర్పిణి అనే రాక్షసి మహామాయాస్వరూపిణి మాయకి తట్టుకోలేక వాడు పారిపోయాడు. ఇంద్రుడంతటి వాడిని భయపెట్టిన మహామాయ అది. అటువంటి మహామాయాస్వరూపిణి కరంకాదులకి ఉపకారం చేయడానికి బయలుదేరింది. అత ప్రవృతే యుద్ధం శక్తీనాం అమరద్రుహాం అన్యోన్య వీర భాషాభి ప్రోత్సాహిత ధనకుదాం. అప్పుడు అమ్మవారు అశ్వారూఢ అనేటటువంటి ఆవిడ గుర్రపు సైన్యానికి ఈవిడ వచ్చినటువంటి అతి భయంకరమైనటువంటి ఈ సర్పిణి సైన్యానికి మధ్యలో యుద్ధం ప్రారంభమయ్యింది.
ఓ పక్క నుంచి సంపత్కరి కూడా వచ్చింది. మరోవైపు నుంచి కిరిచక్రములు రథం మీద కూర్చుని దండనాథ అనే దేవి, ఆవిడ సైన్యం చెప్పాక వరాహ సైన్యం. ఈ విధంగా అశ్వారూఢ గుర్రపు సైన్యం, సంపత్కరి ఏనుగుల సైన్యం, దండనాథ వరాహ సైన్యంతో చుట్టుముట్టారు. అతి భయంకరమైన యుద్ధం ప్రారంభమయ్యింది. సర్పిడి శరీరము నుంచి బహుధా సర్పాన్ విససర్జ శరీరత, మాటిమాటికి శరీరం నుంచి పావులు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఎటువంటి పావులట? తక్షక, కర్కోటక, వాసుకి ప్రముఖ త్విష. తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి మొదలైన పాములకు ఎంత విషం ఉంటుందో అంత విషం కలిగిన పాములట. అతి భయంకరములైనవి, నానా విధములైన కోరలు, నానావిధ వర్ణములు, అతి భయంకరమైనటువంటి కళ్ళు, పెద్ద పెద్ద పడగలు. ఒక్కొక్క పడగ విప్పుతూ ఉంటే మండపాల్లో ఉన్నాయట, దాని మీద డాన్స్ ఆడచ్చు. అంత నృత్యం చేయడానికి వీలుగా ఉండే పణామండపాలతో ఉన్నాయట. నానావిధ విషజ్వాల నిర్దగ్ధ భువనత్రయాహ దారదం వత్సనాభంచ కాలకూటమతాపురం. ఒక్కొక్క పాము విషం కక్కుతూ ఉంటే ప్రళయకాలంలో వచ్చిన విషం అన్నట్టుగా ఉన్నది, కాలకూట విషంలాగా. భవనత్రయాలు భస్మైపోతాయిట, అంతటి విషమటది. కాలకూట విషం అంటారు దానిని. దారదుడు, వత్సనాభి, సౌరాష్ట్రుడు, బ్రహ్మపుత్రుడు, ప్రతిపన్నుడు, సౌక్రికేయుడు మొదలైనటువంటి అతి భయంకరమైన పాములు అందులోంచి పుట్టుకొచ్చారట. వీళ్ళ పేర్లు అన్నమాట ఇవన్నీ. వీళ్ళు దుర్మార్గులు. పుట్టుకొచ్చి 7 తలలతో, 5 తలలతో, 3 ముఖాలతో, 2 ముఖాలతో, 1000 తలలతో పోత్కారాలు చేసుకుంటూ ఆవిడ శరీరం నుంచి పుట్టుకొచ్చేస్తూనే ఉన్నారు అక్కడ కుల కుల కుల. ఆ సర్పిడి ఇలా అంటూ ఉంటే, విదిలిస్తూ ఉంటే శరీరంలో రామ రామం నుంచి పాములు పుట్టుకొస్తున్నారట. ధూమ్రవర్ణాహ దివదనాహ సర్పాహ అతి భయంకరాహ. పుట్టిన వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు అంటే పసుపు రంగుల్లో ఉన్నారు, కొంతమంది బూడిద రంగుల్లో ఉన్నారు. 2 తలలు కలిగిన పాములు కొన్ని ఉన్నాయి, ఎర్రని రంగుల్లో కొన్ని పాములు ఉన్నాయట, నల్లని తాచుపాములు కొన్ని అట, తెల్లగా ఉన్నాయి కొన్ని, గోధుమ రంగులో కొన్ని ఉన్నాయి. అది ఇది కాకుండా ఎర్రనైనటువంటి కేసర వర్ణంతో ఉన్నాయి కొన్ని. ఈ విధంగా పళ్ళు కోరలు తెరుచుకుని మీదకొచ్చేస్తున్నాయి. శక్తి సైన్యం మీదగా పడి బూడిద చేయడం మొదలు పెట్టాయట. ఆస్యాదా నేలవపుష సర్పిణ్య పణిరోభవన్. తల మీద కత్తి కొడుతుంటే తోకెత్తి ఆ తలకాయలతో మళ్ళీ ముందుకు దూకుతున్నాయట. ఓ పట్టాన చావడం లేదది. ఖండ్యమానాపిముహు శక్తి రామ్ శస్త్రకోటి విహి. ఈ శక్తులు ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఒక పాము వస్తుంటే అందులోంచి మళ్ళీ 10 పాములు పుడుతున్నాయి. ఎక్కడ చంపుతారు ఇవి చెప్పండి మీరు? ఖండం చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తవి పుట్టుకొచ్చేస్తున్నాయి. ఉపర్యపరివర్ధంతే సపిండ ప్రవిసర్పిణ నశ్యంతి భగవ సర్ప జాయంతే చాపరే పునః. మాటి మాటికి ఆ సర్పిణి శరీరం నుంచి పావులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నశ్యంతి భగవ చస్తున్నాయి, నశిస్తున్నాయి కొన్ని వేలు, కానీ పుట్టేవి కోట్లు, 1000కి కోట్ల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయట. ఇలా బయలుదేరిపోతున్నాయి. ఏకస్య నాశ సమయే బహవోన్యే సముత్థిత. ఏకస్య నాశ సమయే, ఒక్కటి నశిస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్క దానిలోంచి 100, 1000 కూడా పుట్టుకొస్తున్నాయట. మూలభూత యతో దుష్ట సర్పిణి నవినశ్యతి. అప్పుడు గ్రహించారు శక్తులు, ఈ శక్తులు, ఈ పావులన్నిటికీ మూలభూత ఎవరు? సర్పిణి. ఎప్పటి వరకు సర్పిణి బతికి ఉంటుందో అప్పటి వరకు వీళ్ళు పుడుతూనే ఉంటారు. అది చావాలి. ఆ చావనంత వరకు ఈ మిగతా వాటిని చంపేదల్లా. పచ్చగడ్డి ఎటువంటిదంటే అది ఈ సర్పిణి లాంటిది. సర్పిణిని కూడా పచ్చగడ్డితో పోల్చారు. గడ్డి పైన కోసుకెడితే మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది అది. అలాగే ఈ సర్పిణి ఉన్నంత వరకు ఈ పాములు నిన్నింటిని ఖండించినా వేస్ట్, ఇవన్నీ పుడుతూనే ఉంటాయి అని భావించారు. భావించి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారట శక్తి సైన్యం. ఏం ఆలోచించారో ఏమిటో ఏం చేశారో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్. బహుశా రేపు వచ్చేస్తాయి కదా.